అడవిలో చెట్లు తగలబడతాయి. దానికి దాబా అగ్ని అని పేరు. ఒక్కోసారి ఏమవుతుందో తెలిసిన, ఎక్కడో చెట్టు రెండు చెట్లు పక్క పక్కన ఉన్నాయట. ఒక చెట్టు కాలిపోతుంది, చూసేవాళ్ళంతా పక్క చెట్టు కూడా కాలిపోతుంది అనుకున్నారు. కానీ ఈ పక్క చెట్టు చెక్కు చెదరకుండా ఉందిట. ఇక్కడ నుంచి ఒక నిప్పురవ్వ ఎగిరి దూరంగా ఉన్న చెట్టు మీద పడి ఆ చెట్టు కాలిపోయింది. పంతమ్రాకుల కాల్పకపోయివన్నీ ఎగసి దవ్వులవాన్ని దహించు భంగి. పక్కనున్న చెట్టుని కాల్చదు, అగ్ని ఎగిరి దూరంగా ఉన్న మరో చెట్టు మీద పడి ఆ చెట్టును తగలబెట్టడం ఎన్నోసార్లు చూశాను. అలాగే ఇప్పుడు కత్తి నా భార్య మెడ మీద ఉన్నది. ఆ పరమాత్ముడి అనుగ్రహం అంటే ఈ కత్తి వెనక్కి తిరగచ్చు, వాడికే మిత్తి అవ్వచ్చు. ఇలా అనుకుని వెంటనే, కంస నీకు నిజంగా దేవకి మీద ఏం కోపం లేదు, ఆవిడ ఎంతో ప్రేమతో పెంచావు, ఇక నీకున్న కోపం వల్ల దేవకీ దేవికి అనేటటువంటి అష్టమ గర్భం మీద, అంతే కదా, దానికి ఎంత బాధ ఎందుకు నీకు. నేను నీకు మాట ఇస్తున్నాను, దేవకీ దేవికి ఈనాడు మొదలుకొని పుట్టే ప్రతి బాలుండి 8వ గర్భం వరకు నీ చేతిలో పెడతాను. 8వ వాడిని కాదు, 8 మందిని నీ చేతిలో పెడతాను. 8వ వాడు పుట్టాలంటే ముందు ఇంకో 7 పుట్టాలి కదా, ఈ 7తో కలిపి 8 మందిని పుట్టి పుట్టగానే జాతం జాతం అంటే పుట్టి పుట్టగానే నీకు అప్పగిస్తాను, నువ్వు వాళ్ళని చంపే. దాంతో నీ పగ చల్లారుతుంది, నీకున్న గండం గడిచిపోతుంది, నాకు నా భార్య దొరుకుతుంది. 8 మంది పోతే ఇంకో 8 మంది వస్తారు, రాకపోయినా నా భార్య ఉంటే చాలు నాకు అనగా, వెంటనే ఆయన సరే నీ మాట మీద నాకు నమ్మకమే, వదిలేశాను పో అని పంపేశాడు. హమ్మయ్య అనుకున్నాడు వసుదేవుడు. వెంటనే ఆయన మహావేగముగా ఇంటికి వచ్చి పరమాత్మకు ఒక నమస్కారం చేసుకుని, నా భార్య నాకు దక్కిందనుకుని ఈశ్వరుని భక్తి పూజాడు. అమ్మవారు వాళ్ళందరికీ కులదేవత, ఎప్పుడు యాదవులందరికీ కులదేవత అంబిక. చాలాసార్లు చూడండి, అంబికా వనము, అంబికా పూజ, అలాగే ద్వారకానగరంలో కూడా అమ్మని పూజించారు కృష్ణుడి కోసం వాళ్ళు. భాగవతంలో ఇక్కడే ఉంది చూడండి. ఇప్పుడు క్రమంగా వసుదేవునికి 7 ఒక కొడుకు చొప్పున 8 మంది కొడుకులు పుట్టారు. విడువక కంసుని ఎగ్గులబడి దేవకి నిఖిల దేవభావము తనకేర్పడా, ఏట ఒకని లెక్కను కొడుకులయన మండ్ర ఒక్క కూతు గనియన్. కంసుడు ఎన్ని కష్టాలు పెట్టాడో, చరసాల్లో కూడా ఉండి నానాయాతన పడుతూ కూడా భగవంతుడిని స్మరించుకుంటూ 7 ఒక కుమారుణ్ణి చొప్పున దేవకీదేవి వరుసగా 8 మంది కొడుకుల్ని, ఆ తర్వాత ఒక్క కూతుంగని అన్న కుమార్తెని కన్నది, అది ఆ కుమార్తె సుభద్ర. 8 మంది కొడుకులు ఒక కూతురు పుట్టారు ఆవిడకి. అందులో మొట్టమొదట పుట్టిన కుమారుడు కీర్తిమాన్ అని పిలువబడ్డాడు. వాడికి కీర్తిమంతుడు అని పేరెట్టాడు. ఆ కీర్తిమంతుడు పుట్టి పుట్టగానే వాడికి స్నానం కూడా చేయించకుండా పసివాణ్ణి, నెత్తుటి గుడ్డుని చేత్తో పట్టుకుని, దేవకి వీడి మొహం మాత్రం చూడక, చూస్తే నీకు వీడి మీద వ్యామోహం కలుగుతుంది, ఆ తర్వాత బాధపడతావు అని అసలు ఆవిడ చూడద్దని చెప్పి ఈ బాబుని పట్టుకుపోయి కంసుడి చేతిలో పెట్టాడు. ఎంత మహాత్ముడు అండి ఆయన, ఏమాత్రం ఇచ్చిన మాట తప్పలేదు, బాధపడలేదు, మాట అంటే మాట అనుకున్నాడు. పోనీ ఈ కొడుకు బదులు ఇంకొకటి ఏమన్నా దొంగని అక్కడ అప్పగించాడు, అది అప్పగించలేదు. అలా ఈ భూలోకంలో సంపూర్ణముగా సత్యం మీద నిలబడిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆయన కేవలం వసుదేవుడు తప్ప మరొకడు లేడు. ఆయన ఏం చేసినా భగవంతుడు చెప్పినట్టే చేశాడు, సొంత పెత్తనంతో చేయలేదు. అందుకే ఇలా వసుదేవుడు దక్క ఇతరుడు కలడే, సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు అంటే వసుదేవుడే 1, ఆయన తర్వాతే హరిశ్చంద్రుడు కూడా. కారణం, హరిశ్చంద్రుడి చరిత్ర మీరు ఒకసారి దేవీ భాగవతంలో వినండి, ఎలాగో యూట్యూబ్లో నేను చెప్పింది ఉంది కనుక అది వింటే మీకు పూర్తి అర్థమవుతుంది. హరిశ్చంద్రుడు తర్వాత మారాడు, ఆయన కూడా ఒకే ఒక్కసారి కొద్ది పొరపాటు చేశాడు, కానీ ఈయన అది కూడా చేయలేదు. సత్యం పలకాలనుకున్న వాడికి అసలు కష్టం లేదట. మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్యది, ఎరుగ నేర్చువానికి ఇష్టమయ్యది, ఈశ భక్తి రతునకు ఈరానిదయ్యది, ఎరుకలేని వానికేది కీడు. ఈ శుకుడు పరీక్షత్తికి కచ్చెబుతూ, చూసావా పరీక్ష నరేంద్ర, నేను సత్యం చెప్పి తీరుతాను అనుకున్న వాడికి కష్టం ఉండదట. నేను నిజం చెబుతానంటే చెబుతాడంతే, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ కష్టాలను తట్టుకుని సత్యం మీద నిలబడతాడు. అన్నీ ఎరిగిన జ్ఞానికి వస్తువుల మీద వ్యామోహం ఉండదు. ఇది కావాలి అది కావాలనే కోరిక ఉండదు. అది ఊరికే నటన. కృష్ణుడికి వెన్నంటే నిజంగా ఇష్టమా? మన కోసం తిన్నట్టు నటించాడు తప్ప ఆయనకి అసలు ఆహారమే లేదు. అటువంటిది వెన్నదండం ఏమిటి? ఇది భక్తుల కోసం నటిస్తాడు ఆయన. అందువల్ల నిజంగా జ్ఞానం ఉన్నవాడికి ఇష్టం ఉండదు. ఈశ్వరుడి మీద భక్తి ఉన్నవాడు ఇతరులకి ఇది ఇవ్వకూడదు అనుకోవట. నిజంగా ఈశ్వరుడి మీద భక్తి ఉంటే అడిగిన వెంటనే తక్షణం ఆ వస్తువు ఇచ్చేస్తాడు. అది గొలుసైనా అవ్వచ్చు పులుసైనా అవ్వచ్చు. ఎలుక లేనివానికి ఏది కీడు? ప్రమాదం వస్తుందని తెలియకపోతే మనకు భయం ఉండదండి. గాఢంగా నిద్రపోతున్నాం, ఇంతలో కార్యాలయం ఏదో కొట్టేసింది, నిద్రలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? శాశ్వతంగా నిద్రలోకి పోతాడు. అదే మెలకుగా ఉండి ఫ్రంట్ సీట్లో కూర్చుంటే వీడు వేగంగా నడుపుతుంటే ఒరే నాయన మెల్లగా మెల్లగా అని తెలుగులో చెబుతూ ఉంటే వీళ్ళు వాడికి తెలుగుకి అర్థం అవ్వక ఏమిటని నాకేసి చూస్తే నేను కొంచెం ధీరే ధీరే చెలువు అంటే ఆరాంసే చెలువుగా అంటాడు ఈ డ్రైవరు. మళ్ళీ డామని దూకేస్తాడు. అంటే ఏమిటి, మనకి వేగంగా పెడుతుంటే కూర్చున్న వాడికి గుండెలు దరదలు ఆడిపోతున్నాయి. చూస్తున్నాడు కనుక అది చూడకుండా నిద్రపోండి. కొంతమందికి నిద్ర ఒక వరం. కారు ఎక్కారంటే ఇక మళ్ళీ ఆ కారు ఎంత బేరమన్నా సరే వాడు లేవడు. ఇక ఒకటే కొరక, పూర్వజన్మ సుకృత పరిపాకం. రైరెక్కుతారు నిద్రవుతారు, కారెక్కుతారు నిద్రవుతారు, పురాణములకు వస్తారు నిద్రపోతారు, తిండి తింటూ నిద్రపోతారు, ఆఖరికి గంగలో స్నానం చేస్తూ కూడా నిద్రపోతారు. అక్కడ నిద్రపోతే దీర్ఘ నిద్రపోతారు. ఇవన్నీ తెలుసుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి ఎదురుకుండా ప్రమాదం వస్తుందని తెలిస్తేనే భయం, తప్ప ఏం తెలియని వాడికి ఏం తెలుస్తుంది? అందుకని తెలియని వారికి ప్రమాదం లేదు. ఈయన ఈ విధంగా కుమారుణ్ణి పట్టుకెళ్ళి అప్పగించగానే ఆశ్చర్యపోయాడు కంసుడు. బావా నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ కుమారుణ్ణి స్నానం కూడా చేయించకుండా పసిగుడ్డుని నెత్తుటితో ఉన్న గుడ్డుని బొడ్డోడని వాడిని చేతిలో పెట్టావా? అబ్బబ్బబ్బబ్బ, నాకు నీ సత్యం మీద ఉన్నటువంటి నిష్టను చూచి, నీ సత్యనిష్టను చూచి నాకు నీ మీద అభిమానం పెరిగిపోయింది. నీకు ఇదే నా వరం, నేను ఈ పిల్లవాడిని చంపను. ఎందుకని, నీ 8వ కొడుకు నాకు మృత్యువు. వాణ్ణి చంపుతాను తప్ప అనవసరంగా వీణెందుకు చంపడం? నీకు పుట్టే 7 కొడుకుల్ని వదిలేస్తాను, ఈ 8వ కొడుకుని మాత్రం వాడిని నాకు ఇచ్చేయి. వాడు ఎందుకంటే నాకు మృత్యు అని ఆకాశవాణి చెప్పింది, కాబట్టి వాడిని చంపుతాను, మిగతా వాడు నువ్వు పట్టుకుపోరగా. వీడు ఈ కుర్రాన్ని పట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇందాక కొడుకు చచ్చిపోతాడని తెలిసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు బ్రతికితే కూడా అలాగే ఉన్నట్ట. అంటే చచ్చిపోతాడనే బాధ లేదు, ఇప్పుడు బ్రతికితే ఆనందము లేదు. నిర్వికారం అంటారు దానిని. మహాత్ములు అన్నిటికీ అతీతంగా ఉంటారు. అది చావైనా బతుకైనా ఒకటే, సుఖమైన ఒకటే దుఃఖమైన ఒకటే. మానవులం కదా మనం. కొంచెం సుఖం వస్తే నన్ను మించిన వాడు లేడు అనుకోవడం, దుఃఖం వస్తే అన్ని కష్టాలు నాకేనండి ప్రపంచంలో అంటాం. ఇది వీడికి మించి ఎవరికో కష్టాలు లేనట్టు. మహాత్ములు వీటికి అతీతంగా ఉంటారు. సుఖ దుఃఖాలకి రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. ఈయన కుమారుణ్ణి పట్టుకుపోయి దేవకి చేతిలో పెట్టగానే దేవకి ఎంత ఆనందపడిపోయిందో నాకు తెలుసండి, మా అన్నయ్య ఇంత మంచివాడని మీరే, మా అన్నయ్య మంచివాడంటే నమ్మలేదు అంది. పైగా ఆయన నమ్మలేదట. ఏమిటో తెలియదు కానండి, ఈ పుట్టింటి ప్రేమ, మాయదారి ప్రేమ, ఈ మొగుడి కంటే పుట్టింటి వారి మీద రవ్వంతైనా కాస్త మోజు లేకుండా ఉండదు అన్నారు పెద్దలు. నేను అనలేస్తున్నా మళ్ళీ, అది న్యాయం కూడా. భర్త గారు ఎంత ప్రేమగా చూసినా భార్యామణికి ఎప్పుడు పుట్టింటి వైపు నుంచి వచ్చే సొమ్ము మీద కాస్త ప్రేమట. టాటాకు పాకి ఇచ్చేట ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి ఆస్తిగా. భర్త గారేమో హైదరాబాద్లో మంచి అద్భుతమైన మా రాజారెడ్డి గారు కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఇచ్చాట. ఇంత ఫ్లాట్ ఇచ్చి భర్త గారిని పొగడలా. పెదపూడిలోనండి, మా ఈయన పేరేంటి, కశ్యప్ గారు, వారి గొడ్లపాక పక్కన నాకు వచ్చిన తాటాకు పాక వేసి ఇచ్చాడండి మా నాన్న. ఎంత మంచాడండి అందిట. పాక మేడకంటే చాలా గొప్పదట. ఎందుకని, అది భర్త ఇవ్వలేదు కనుక, అది తండ్రి ఇచ్చాడు కనుక. తండ్రి ఇస్తే పూరిపాక కూడా ఇష్టపడతారు, భర్త ఇస్తే భవనమైన అంత గొప్పగా ఉండదు అని కేవలం నేను అనల దేవకి యొక్క మాటని మీకు చెప్పాను. అసలు నాకు వీటికి అతీతంగా ఉంటాను. ఇప్పుడు మళ్ళీ నా మీద పడి మాయం ఆడవాళ్ళ గురించిలా అంటారా గురువుగారు అంటే నాకు పెద్ద తంట. మీరు అంటారనుకోండి. ఇప్పుడు ఆవిడ ఆనందిస్తూ ఉన్నంతసేపు పట్టలేదు. ఎందుకో తెలుసా, వసుదేవుడు జ్ఞాని, కంసుడిని బాగా కాచి వడపోశాడు. కంసుడు ఎటువంటి వాడు, ఇవాళ ప్రేమ వస్తే ఇక్కడ దాకా మైసూరు బజ్జీ పెడతాడు. తెక్కొచ్చిందనుకో నేను పెట్టిన బజ్జీ కక్కు అంటాడు. ఎక్కడ కక్కుతాడు, నిన్న సాయంత్రం కదా తిన్నారు, ఇప్పుడు కక్కమంటే ఎలా కక్కుతారు? ఇప్పటికే ఎలా కక్కాలో అలా కక్కారా. కాబట్టి రమ్మంటే ఎలా వస్తుంది, ఈ పిచ్చాడంతే. అందుకనే కాళిదాసు అన్నాడు, క్షణే తుష్టాహ, క్షణే రుష్టాః వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. కొంతమందికి మనస్సు నిలకడగా ఉండదట. ఈ నిలకడ లేని మనస్సు కలిగిన వాడిని అవ్యవస్థిత చిత్తులు అంటారు. అంటే వాడి బ్యాలెన్స్ ఉండదు అనమాట మనస్సుకి. వాడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలియదు. ఈ క్షణంలో సంతోషపడిపోయి ఇంకేముంది గురువుగారు మీరు నాకు దేవతండి అంటాడు, ఓ 30,000 డబ్బు చేతిలో పెడతాడు. మళ్ళీ రేపు పొద్దున ఏదో తేడా వస్తుంది, గురువుగారు నువ్వు దేవుడు అనుకున్నాను దెయ్యాన్ని పోయి 30 ఇచ్చే అంటాడు. అంటే క్షణే తుష్టాహ, ఒక క్షణంలో సంతోషం, అంతలోనే రుష్టాహ కోపం. వితుష్టాస్తి క్షణే క్షణే, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు. అలాంటి వాడితే ఎంత కష్టమండి మనకి. అనుక్షణం మారిపోతే మూడ్ మారిపోతామంటే వాడితో ఎలా తిరుగుతాం మనం. నిజంగా ఒక మహానుభావుడితో చాలా కాలం క్రితం, నా చిన్నప్పుడు అంటే నేను చెప్పేది ఎప్పుడో 36 ఏళ్ల క్రితం పురాణానికి తీసుకెళ్ళాడు ఒక ఆయన. చిన్నాడిని కనుక చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే వినాలి. అంతలోనే గురుగారు మీ పద్యం బాగుంది, లోయర్ బెర్త్ మీద అన్నాడు. మళ్ళీ కాసేపన్నాక లోయర్ బెర్త్ అంటే పంతులు పైకెక్కన్నాడు. సరే వాడు ఇలా అన్నాడు కదా, వాడు పైకెక్కితే ఆ పై నుంచి నేను ఏదో పద్యం పాడుకుంటే అయ్యి బావే పంతులు గారు, ఇందాక పంతులు ఇప్పుడు పంతులు గారు పద్యం బాగుంది ఈ లోయర్ తీసుకోండి అన్నాడు. మళ్ళీ చచ్చినట్టు ఆ పైనుంచి కింద దాకా దుప్పట్లు దించుకుని కిందకి దిగి సామాన్లు దించుకుని పడుకుంటే మళ్ళీ వచ్చిందో లే పైకెళ్ళు అన్నాడు. ఒరే నాయన పైకెళ్ళు పైకెళ్ళి, నేను పైకి పోతే ఇంకా పురాణం చెప్పడానికి చాలామంది కావాలరా, వీళ్ళు ఎంతోమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. అందులో 2019లో ఈ సుఖస్థలంలో ఇంతమందికి పురాణం చెప్పాలి, పైకెళ్ళు పైకెళ్ళు అంటే ఎక్కడెడతాను నేను అని ఆ ప్రయాణం విరమించుకుని ఇంటికి వచ్చేసాను ఒళ్ళు మండినారు. అమ్మ బాబో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో మీరు మంచివాళ్ళు కనుక పురాణం చెబుతున్నప్పుడు ఆపు అండం లేదు, చెప్పు అండం లేదు. ఈ లెక్కన మీరంతా నిజంగా మహానుభావులు, భోజరాజు, బలిచక్రవర్తులు, శివచక్రవర్తులు. మీరు ఈ దుర్మార్గుడికి ఇలాంటి లక్షణం అనమాట. అనుక్షణం ఎప్పుడు ఏ ప్రకారంగా మనస్సు మారిపోతో తెలియదు, ఎప్పుడు సంతోషమో ఎప్పుడు దుఃఖమో, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు శాంతం వస్తుందో తెలియదు. అందుకే వీడిని నమ్మక ఈ కుర్రాన్ని మనకి ఇచ్చాడు అనుకుంటున్నావు. వీడు పూర్తిగా 100 ఏళ్ళు బతికితే బతికినట్టు, మెతుకులు కతికితే కతికినట్టు, లేదా ఈలోపు వాడికి ఎప్పుడు వస్తుంది, వీడిని ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాడు అని చెప్పనే చెప్పేట వాళ్ళ చెల్లికి. ఈలోపు ఈ కుర్రాడికి మహాయితం ఒక 10 రోజులు 20 రోజులు కూడా గడిచిందో లేదో పాపం. నారద మహర్షి ఒక రోజున టీం టీం అని వీణ వాయించుకుంటూ భూలోకానికి వచ్చాడు. కంసుడిని పిలిచాడు, కంస నీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. ఒకనాడు నారదుండొయ్యన్న కంసుని ఇంటికి దనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరవులు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులును సురలుగాని నిజంబు నరులుగారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీ దేవికి పుత్రుడై జనించి భూతలంబు నెల్ల చెరుప బుట్టినట్టి చెనటి దైత్యుల నెల్ల చంపునను తు చెప్పి తనియదివికి. నారదులు వారు వచ్చారు కంసుడితో ఏకాంతంగా సంభాషించాలని అందరినీ బయటికి పంపేశాడు. ఏమిటి మహర్షి నాతో ఏకాంత సంభాషణ అనగా, మీరంతా పిచ్చాళ్ళు అయి, అందుకే మీ మీద నాకు జాలి. కంస మీ రాక్షసుడంత పిచ్చి పీరుగులు మరొకరు లేరు అనగా, మేము రాక్షసులు ఏమిటి అన్నట్ట కంగారు పడక చెబుతాను, మీ ఫ్లాష్ బ్యాక్ అంతా చెబుతాను. ఇప్పుడు అక్కడ రేపల్లెలో నందుడు ఉన్నాడే, ఆ నందుడు ఎవరు, ఇక్కడున్న వసుదేవుడు ఎవరు అనుకుంటున్నావు, ఈ వసుదేవుడి భార్య దేవకి ఎవరో తెలుసా, అక్కడున్న నందుని భార్య యశోదాదులు ఎవరో తెలుసా, అక్కడున్న యాదవులు ఇక్కడున్న యాదవులు వీళ్ళంతా సురలు దేవతలు. ఒకనాడు భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకుంది భూలోకంలో బరువు పెరిగిందని. అప్పుడు విష్ణువు నేను వసుదేవుడికి 8వ కొడుకుగా పుడతాను, కంసుడు లాంటి వాడిని చంపుతాను, ధర్మ సంస్థాపన చేస్తాను, నాకు సేవ కోసం పుట్టండి అనగా దేవతలంతా ఈ దేవకి వసుదేవుడు నందుడు యశోద ఇలా యాదవ వంశంలో పుట్టారు. కాబట్టి పైకి యాదవుల వలె మానవుల వలె కనిపిస్తున్న వీళ్ళంతా సురలు తప్ప నరులు కాదు. ఇక నువ్వెవడవో తెలుసా, నీ పేరు కాలనేమి, నువ్వు పూర్వజన్మలో రాక్షసుడివి, బలిచక్రవర్తికి అనుయాయివి. బలిచక్రవర్తికి రాక్షసులకి నాయకుడు కదా, ఆయన దేవతలతో అమృత మథనానంతరం యుద్ధం చేశాడు, ఇంద్రుడు ఇటు బలి. ఈ ఇద్దరికీ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే మధ్యలో ఈ కాలనేమి విష్ణువుతో యుద్ధానికి వెళ్ళాడు, వామనావతారంలో ఇంద్రుడు కానీ. వామనావతార ఘట్టంలో ముందు క్షీరసాగర మథనం ఉంటుంది కదా, క్షీరసాగర మథనంలో అమృతం పుట్టింది. అమృతం కోసం దేవతలు దానవులు కొట్టుకున్నారు. ఆ కొట్టుకుంటున్నప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలకి సాయం వచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తికి సహాయంగా కాలనేమి వెళ్ళాడు. ఆ కాలనేమిని కత్తితో నరికి చక్రంతో కాళ్ళు చేతులు చీల్చాడు ఆయన. అందుకే మనకి విష్ణు శాస్త్రనామంలో కాలనేమిని హా హా అంటే చంపినవాడు, కాలనేమిని అనే రాక్షసుని చంపినవాడని ఒక నామం ఉంటుంది. ఆనాడు విష్ణువు చేతిలో చచ్చిపోయిన కాలనేమివి నువ్వు, ఇప్పుడు మళ్ళీ భూలోకంలో కంసుడిగా పుట్టావు, నువ్వు రాక్షసుడివి. ఆ దేవతలంతా కుట్ర పన్ని విష్ణువుని పుట్టమన్నారు, ఆయన పుడుతున్నాడు. దేవకీదేవికి అష్టమ గర్భంలో పుత్రుడై పుడతాడు. ఈ భూమండలాన్ని ఆక్రమించుకున్న మీలాంటి దుర్మార్గులందరినీ మొక్కలు మొక్కల కింద నరికేస్తాడు, చంపుతాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు. ఆ తర్వాత తన దారి దారి వెళ్ళిపోతాడు. ఇంతకుమించి నాకేం తెలియదు, ఈ కాస్తే తెలుసుమా అని చెప్పవలసింది చెప్పి ఇంతకుమించి తెలియదు టైంకి అదృశ్యం అయిపోయాడు. నాకు అప్పుడప్పుడు కొంతమంది భక్తులు ఉంటారండి, ఒక భక్త శిఖామణి, ఆ భక్త శిఖామణి నోట్లో ఏదన్నా వార్త పడితే ఇద్దరే ఇద్దరికి చెప్పగలరు. ఆ భక్త శిఖామణి ఒకటి అడిగిన వాడికి, రెండోది అడగని వాడికి. అడిగిన వాడికి అడగని వాడికి ఏ రహస్యమైనా చెప్పాలంటే ఆ భక్త శిఖామణి. కొంతమందికి ఏదో పిచ్చండి ఫోన్లు చేసేసి అందరికీ అనమాట, ఇదిగో గురువుగారు ఏంటండి పీఠంలో అండి అని మొదలు పెడతారు. రామారావు ఏమి ధనలు లాభం చెప్పండి, అరే మజ్జిగ తగితే కూడా చెప్పాలా, మంచినీళ్ళు తగితే చెప్పాలా, ఇదో పిచ్చి. దానివల్ల ఏమవుతుందో తెలుసు, అందరితోటి అనవసర సంభాషణ చేస్తే ఉన్న పుణ్యం అంతా ఇతరులకు వెళ్ళిపోతుంది, వాళ్ళ పాపాలు వస్తాయి. మీకు తెలిసే విషయం, పుణ్యం ఆదాయ గచ్చతి. మనం ఇతరులకు ఎవరికైనా నేరాలు చెప్పడం మొదలెట్టామంటే, పిచ్చి సంభాషణ ఫోనుల్లో చేసామంటే వాడు మన పుణ్యం పట్టుకుపోతాడు, వాడి పాపం నీకు వస్తుంది. ఇప్పుడు ఎంత కష్టం ఆలోచించండి, కష్టపడి పురాణాలు విన్నో, పురాణాలు రాసో, దానములు చేసో, గుళ్ళో ప్రదక్షిణలు చేసో, ఇలా ఇక్కడికి వచ్చి యాత్రాస్థలాలకు వచ్చో, ఇంకేవో సేవలు చేసో, అంతో ఎంతో పుణ్యం సంపాదిస్తున్నారు. ఈ కాస్త పుణ్యం అందరితోటి ఫోనులో పిచ్చి పిచ్చి పగుడు వాగడంలో పోతుంది, అందులో అస్సలు అనవసరం. ఎంతవరకు అంటే ఇతరులకు సాయం చేయండి, కష్టాల్లో ఉంటే వాళ్ళ కోసం మంత్రజపం చేయండి. ఏదన్నా వాడికి తెలియకపోతే నీకు తోచినంతలో మంత్రజపానికి సాయం చేయి, మంచి పనులు చేయండి. అంతేగాని లౌకిక రామాయణం అనవసరం. లౌకిక ప్రపంచం అనవసర ప్రసంగం కొంప ముంచుతుంది. హాయిగా భగవత్ కథ విందాం, మనం బ్రతకడానికి కావలసిన పనులు చేసుకుందాం, మనకి సంబంధించిన వృత్తి వ్యాపారాదులు నిర్వహించుకుందాం. ఇతరుల మీద ఉట్టుట్టినే లేనిపోని నేరాలు అసలు చెప్పద్దు, ఇతరుల రహస్యాలు అసలు చెప్పద్దు. ఇతరుల గురించి అనవసర ప్రసంగం చేయడం వల్ల వచ్చే నష్టం ఇంకంత ఎంత కాదు. ఈ పాటికే సూటిగా అర్థమైతే పర్వాలేదు, అర్థమవకపోతే ఎప్పుడో ఒకప్పుడు గంగానదీ తీరంలో ఏకాంతంగా అడగండి, అప్పుడు చెబుతాను. కాబట్టి మీరు ఏం చేస్తారు ఈ రోజు నుంచి, మంచి చెప్పండి, స్మరణ చెయ్యండి, పరోపకారం చెయ్యండి, పరులకు మీరు ఏదైనా త్యాగం చెయ్యండి, నిందలు మాత్రం వెయ్యకండి. ఇప్పుడు నారదుడు అలా వెళ్ళిపోగానే ఇంకేముంది, వీడికి ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరికాడు. నారదుని మాటలు వినడంతో ఎక్కడ లేని ఆరాటం పొందాడు. యాదవులంతా దేవతల, శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న కత్తి ఒకప్పుడు నన్ను చంపిందా, చచ్చి మళ్ళీ భూలోకంలో పుట్టానా, కాలనేమిని నేనా అనుకున్నాడు. నారదు మాటలు విని పిల్లారాటము పొంది యదువుల నిమిషులనియున్నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమిత ననియుమదిన్ కల్లగంబారి మరంది చెల్లెలి నుదగ్ర క్రోధుడై పట్టి బద్ధులగా విల్చే హరిల్ దలంచి వెరదోడ్తో వారు కన్నట్టి పుత్రుల జంపిన్ గురునుగ్రసేను యదు తద్భోజాంధకాధీసు నిర్మలు బట్టిన్ కడువాలి ఏలే చలమారన్ సోరసేనంబుల. ఆగ్రహోదగ్రుడయ్యాడు. యాదవులు దేవతలు, నేను కాలనేమిని, నన్ను మళ్ళీ చంపడానికి శ్రీకృష్ణుడు అష్టమగర్భంలో పుడుతున్నాడు అని గ్రహించి పళ్ళు పటపట కొరికి ముందుగా చెల్లెలు కన్న కొడుకును చంపేశాడు. ఈ ఒక్క కొడుకునే కదా ఈ కీర్తిమంతుడు ఇంత చేసేవాడు, వదిలిపెట్టింది కూడా 10-15 రోజులే కదా, ఆ పిల్లాన్ని చంపడమే కదట. అప్పటి నుంచి దేవకీదేవికి పుట్టిన వాడిని పుట్టినట్టే ఆ పిల్లవాడిని, ఆ చెరసాల దగ్గర ఒక రాయి ఉంది, ఆ రాతి దగ్గర గిరగిరా తిప్పి ఒక్క దెబ్బ కొట్టేవాడు, ఆ రాతికి తగిలివాడు పడిపోయి కత్తి అడ్డం పెట్టేవాడు. కత్తి మీద పిల్లవాడు పడి ముక్కలై రాతి మీద పడి ఆ రాయి అంతా నెత్తుటితో తడిసిపోయి ఆ పిల్లవాడు తక్కువ తెచ్చిపోయాడు. లేత పిల్లాడు కదండి, పుట్టిన పిల్లని చంపడం కదా కష్టమా. ఆరుగురు కొడుకులు చంపాడు వాడు. అక్కడితో ఆగలేదు, ఆవిడకి అన్న బిడ్డను చంపడమే కాకుండా వాళ్ళిద్దరికీ పెద్ద పెద్ద పొడుగైన సంఖ్యలు ఉంటాయి, చేతులు కొన్ని చిన్న సంఖ్యలు కాకుండా పొడవు సంఖ్యలు, అంటే లోపల స్వేచ్ఛగా తిరగడానికి వీరుగా పొడవైన సంఖ్యలు వేసి వాళ్ళని చెరసాలలో పెట్టాడు. ఇప్పటికి కూడా చెరసాల మధురా నగరంలో మనం దర్శనం చేసుకోవచ్చు. మీరందరూ ఏదో ఒక సమయంలో అక్కడ సప్తాహం చేసినప్పుడు ఆ చెరసాల చుద్దరు కానీ. తీర్థయాత్రలకు వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. పాపం ఒక సన్యాసి గారిని ఈ మధ్యన జైల్లో పెట్టారు. అప్పుడు ఆ జైలు వార్డెను, ఏమండి మీరు చాలా మంచివాళ్ళు కదండి, ఈ జైలుకి ఎందుకు వచ్చారంటే ఏం చెప్పనండి, తిన్నగా ఉండక రామకృష్ణ గారు లాంటి వాడిని, ఏమండి శ్రీకృష్ణ జన్మస్థానం అనే తీర్థయాత్ర ఎక్కడుందని అడిగట. అప్పుడు ఆయన దానికైతే ఖర్చు పెట్టకల్లా పక్కవాడి జేబులో చెయ్యట్టాలట ఈయన కొంటిగా. పాప ఆయనకేం తెలుసు, వెంటనే ఆ పక్కన రైల్లో ఉన్నవాడి జేబులో చెయ్యట్టాడు. వాడు పెట్టుకెళ్ళి కానిస్టేబుల్కి అప్పగించారట, ఈయన తీసుకెళ్లి జైల్లో పారేశారట. ఇదేంటండి, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలనుకుంటే జేబులో చేయటం అన్నాడు రామకృష్ణ మాస్టారు, దాంతో జైల్లో పడ్డానండి అన్నట. ఒక్క కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలంటే మాత్రం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, మీరు ఇంట్లో ఉండి కూడా పొందాలనుకుంటే ఇంకేముంది, మా కశ్యప్ గారు చెప్పులో, గురువుగారు ఉంగరం, ఎవరిదైనా పులుసో పట్టుకుపోతే వాళ్ళే తీసుకువెళ్ళి జాగ్రత్తగా దర్శనం చేయిస్తారు. ఎందుకంటే కృష్ణుడు చెరసాల్లో పుట్టడం వల్ల అప్పటి నుంచి కృష్ణుడి యొక్క జన్మస్థానం అని జైలుకి ఒక నిక్ నేమ్ ఏర్పడింది అనమాట, ఒక పేరు ఏర్పడింది. కానీ ప్రతి జైలు కృష్ణుడి జన్మస్థానం కాదు, కృష్ణుడు కేవలం మధురలో ఆ చెరసాల్లో పుట్టాడు. కానీ ఈ దరిద్రపు చెరసాల ముషీరాబాద్ జైల్లోనూ లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అని ఏం పుట్ల, అక్కడ మహానుభావులు పుట్టారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకోకండి. కానీ ఆ చెరసాల చాలా గొప్పది, ఎందుకంటే పరమాత్మని పాదస్పర్శకు నోచుకుంది. ఆ చెరసాల్లో సగం పడగొట్టేసి ఔరంగజేబు అనే నీచాతి నీచుడు కల్కి అనే అవతారం కృష్ణుడు ఎత్తినప్పుడు ఆ కల్కి చేతిలో ఖడ్గంగా నేను మారి వీళ్ళందరినీ అంతం చూడాలని నాకు చాలా కోరిక అనమాట. ధర్మ సంస్థాపనకి పరమాత్ముని చేతిలో కత్తి ఇవ్వాలి, వాళ్ళ నెత్తిని అణచాలి. మధురలో జైలు పడగొట్టేశాడు, కాశీలో పరమ పవిత్రమైనటువంటి విశ్వనాథుని ఆలయం పడగొట్టాడు ఔరంగజేబు, అవతల మసీదు కట్టాడు. ఇంకా బాబర్ అన్నవాడు అయోధ్యలో మసీదు కట్టేశాడు, రామజన్మస్థానాన్ని కోలగొట్టాడు. సౌరాష్ట్రంలో సోమనాథ ఆలయాన్ని గజనీ మహమ్మద్ పడగొట్టేసి మొత్తం శివుణ్ణి తీసి సముద్రంలో పారేశాడు. ఎక్కడో మనకు కొంత సుకృతం ఉండి సర్దారు వల్లభాయ్ పటేలు నెహ్రూకి నచ్చ చెప్పి సౌరాష్ట్రంలో సోమనాథుని లింగం సముద్రంలో ఉంది, దానిని పునఃప్రతిష్ఠ చేద్దాం, గుడి కట్టిద్దాం అన్నాడు. స్వతంత్రించి గుజరాత్లో సౌరాష్ట్రంలో సోమనాథుని ఆలయం పునర్నిర్మాణం చేసి మనకి మళ్ళీ ఆ లింగాన్ని దక్కించాడు. కాబట్టి మనందరం మహానుభావుడికి సర్దార్ వల్లభాయ్ పటేల్కి కృతజ్ఞులమై ఉండాలి. ఆయనే లేకపోతే ఆ సౌరాష్ట్రంలో సోమనాథ ఆలయం లేదు.